గాయత్రి రామాయణం వేదాలను గాయత్రి మంత్రాలను ఏ విధంగా జీవించాలి, నిజంగా ఆచరణాత్మకంగా అడుగు అడుగున గాయత్రి మంత్ర జీవితము విధానం ఎలా ఉంటుందో తెలిపేది రామాయణం. వాల్మీకి రామాయణం దశరథుడు పుత్రుడైనటువంటి రాముడి యొక్క చరిత్రను రాయటానికి మాత్రము ప్రయత్నించలేదు. ఆ చరిత్ర వల్ల గాయత్రి మంత్ర సాధకుడు ఎలా జీవించాలి, ఆ సవితా తేజస్సుతో రావణాసురుని ఎలా చంపాలి, ఆదిత్య హృదయం అన్నా గాయత్రి హృదయం అన్నా ఒకటే, ఎందుకంటే ఆదిత్యుడే గాయత్రి గనక. ఇక్ష్వాకు వంశపు రాజులు, సూర్యోపాసకులందరూ కూడా. కానీ ఆ సూర్యోపాసకుల్లో దశరథుడు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క రథంగా మలుచుకుని 10 ఇంద్రియాలను 10 రథాలుగా ఒకేసారి నడపగలగటం, ఏకరథి ద్విరథి మహారథి, మహాభారతంలో రథాన్ని నడపగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. మహారథి అంటే మహాస్థాయిలో ఉండి, ఆ సంఖ్యాత్మకమైనటువంటి వివరణ మనం తర్వాత ఆలోచించుకుందాం. గాని దాశరథి దశరథుడు యొక్క పుత్రుడు అంటే ఏంటన్నమాట, 10 ఇంద్రియాల యొక్క సమన్వితమైనటువంటి స్వరూపము. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే మనకి త్రిపద కాదు, మనం వాక్కు వేరుగా ఉంటుంది, మనస్సు వేరుగా ఉంటుంది, ఆచరణ వేరుగా ఉంటుంది. మనస్సు ఏం చెప్తుంది, గాయత్రి మంత్రం 3 గంటలు చేసేస్తే అద్భుతంగా ఉంటుంది, కూర్చుందాం ఉంటుంది. వాక్ రూపంలో వచ్చేసే లోపల మీ మనసులో 3 గంటల కూర్చుని 1 గంట ఫిల్టర్ అయింది, 3 గంటల బదులు వాక్యే వచ్చింది 1 గంటని కూర్చున్నారు. ఇవాళ అష్టమం షష్ఠం తిథి బావలేదు, లేకపోతే జపం చేసేసుకుందాం కానీ మంచి తిథి చూసి చేద్దాం, లేచిపోతాం. ఏమైంది అక్కడ, మనస్సు వాక్కు ఆచరణకి లింక్ కుదరలేదు. రామతత్వము గాయత్రి మంత్రతత్వం ఏం చెప్తుంది అంటే 10 ఇంద్రియాలకి లింక్ కుదరాలి, ఇటు కర్మకి అటు జ్ఞానానికి, ఈ రెండింటికి మధ్య లింక్ కుదరాలి. ఆ లింక్కి వెనకాతల సావిత్రి ఆద్యశక్తి అనేటటువంటి లింకులు పెట్టుకోం మనం దైవీ శక్తుల్లో, అప్పుడు 10 మిగులుతాయి కదా మన దగ్గర జంటలు. అంచేత ఈ విధమైనటువంటి దాశరథి తత్వము 10 ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలను ముందు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఉపయోగించుకోవటం నేర్చుకోవటమే కాకుండా ఆ ఉపయోగించుకున్నటువంటి ఇంద్రియాలను మనకి కావలసిన డైరెక్షన్ లో పంపించగలగాలి. ఆ కావలసినటువంటి డైరెక్షన్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా మనం గాయత్రి మంత్రంలో చదువుకుందాం. మనం ఇదంతా కూడా గాయత్రి మంత్రం యొక్క 24 శక్తుల్లో వస్తాయి, శక్తుల్లోని భాగాలు ఇదంతా కూడా. కానీ ఏ జ్ఞానేంద్రియానికి ఏ కర్మేంద్రియానికి ఏ విధమైనటువంటి లింక్ పెట్టుకుని సాధనలు చేయాలో, ఆ విధమైనటువంటి సాధనలు చేయటం వల్ల ఏ విధంగా పరాపశ్యంతే మధ్యమా స్థితిలో ఉన్నటువంటి కౌశల్య, సుమిత్ర, కైకేయి పిల్లలు లేరు వాళ్ళకి, అంటే వైఖరి స్థితిలో ఏం లేదు. వాక్ అంతా కూడా ఎక్కడుంది, పశ్యంతి స్థితిలో వాక్కు మనకి వినిపించదు, మధ్యమా స్థితిలో ఉన్నటువంటి వాక్కు మనకి వినిపించదు, పరాస్థితిలో ఉన్నటువంటి వాక్కు మనకి అస్సలు వినిపించదు. ఏదైనా వినిపిస్తే ఏ వాక్ వినిపిస్తుంది, స్థూల జగత్తులో వైఖరి వాక్ మాత్రమే వినిపిస్తుంది. ఆ వైఖరి వాక్ దిగలే దశరథుడికి, ఇంద్రియాల మధ్య సంపూర్ణమైనటువంటి సమన్వయం కుదరలేదు. కుదరాలి అంటే ఏ కర్మ చేయాలి, యజ్ఞకర్మ చేయాలి. పై 3 వాక్కులు యజుర్వేదం ఆధారంతో సూర్యకిరణాల యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటూ ఏ పదార్థాలను ఆహుతి వేస్తే ఏ విధమైనటువంటి మేఘాలు ఏర్పడతాయి, ఆ మేఘాలు తిరిగి ఏ విధమైనటువంటి వర్షం ఏర్పడుతుంది అని కదా మనం చదువుకున్నాం ఇంత గాయత్రి హృదయంలో. దాని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి యజ్ఞము చేసినటువంటి వాడికి పరాస్థాయి నుంచి కిందకి దిగినటువంటి, పశ్యంతి స్థాయి నుంచి కిందకి దిగినటువంటి, పశ్యంతి స్థాయి నుంచి మధ్యమ స్థాయికి కిందకి దిగినటువంటి దైవత్వము రామ శరీరధారిగా భౌతిక జగత్తులోకి దిగుతాడు. ఆ భౌతిక జగత్తులోకి దిగేటటువంటి మొత్తం ప్రక్రియ 24 శ్లోకాలలో చెప్పేస్తాడు. దాన్ని మనం గాయత్రి రామాయణం అంటాం. ఇంకా ఈ గాయత్రి రామాయణాన్ని వివరించడానికి వాల్మీకి ఒక్కొక్క శ్లోకానికి 1000 శ్లోకాలు రాశాడు వివరణ. అంచేత 24 శ్లోకాలకి 24,000 శ్లోకాలతో రాశాడు రామాయణాన్ని. ప్రతి 1000 శ్లోకాలు తర్వాత గాయత్రి మంత్రాక్షరంతో మొదలయ్యేటటువంటి ఒక శ్లోకాన్ని పెట్టాడు. సంపుటీకరణం అంటాం మంత్ర విద్యలో దాన్ని. అంచేత ప్రతి 1000 శ్లోకాలకి తర్వాత ఏం చేశాడనమాట, గాయత్రి మంత్రాక్షరాలతో దాన్ని పొదిగాడు రామాయణాన్ని. అంచేత మొత్తం రామాయణం చుట్టూ ఏ శక్తి ఆవరించుకునింది అంటే గాయత్రి శక్తి ఆవరించుకునింది. ఆ గాయత్రి శక్తి ఆవరించుకునున్న కాలగర్భంలో రామాయణం యొక్క గాయత్రి సాధన పరంగా విశేషం తెలియకపోవటం వల్ల కొన్ని శ్లోకాలలో గందరగోళం ఏర్పడింది. కొన్ని శ్లోకాలు నచ్చలేదు అనుకోండి ఆవిడకైనా, ఇది రాముడు చెప్పలేదు, ఇది ఎలా ఉండదు, అది అలా ఉండదు అని వీడికి నచ్చిన శ్లోకాలు తీసేయటం, నచ్చిన శ్లోకాలు పెట్టడం ఇవంతా జరిగింది. ఇది జరగటం వల్ల ఏమైందంటే ఈనాడు మనకి లభిస్తున్నటువంటి రామాయణంలో ఖచ్చితంగా 24,000 శ్లోకాలు లభించటం లేదు. ప్లస్ గాయత్రి రామాయణంలోనే గాయత్రి మంత్రాక్షరంతో మొదలెట్టేటటువంటి శ్లోకాలు కరెక్ట్ గా 1000 శ్లోకాలకి మధ్య సంపుటీకరణం కూడా చెందటం లేదు. ఎప్పుడైనా ఎవరైనా పండితులు విశేషమైనటువంటి శ్రమ చేసి లభిస్తున్నటువంటి రామాయణాలన్నింటినీ కూడా, సంస్కృతంలో ఉన్నటువంటి మూల గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి దాన్ని వ్యవస్థీకరించగలిగితే అదొక అద్భుతమైనటువంటి సేవ అవుతుంది. కానీ అది ఒక వ్యక్తితో 2-3 రోజుల్లో అయ్యే పని కాదు. కొంతమంది మహాపండితులు కేవలం ఇదే లక్ష్యాన్ని పెట్టుకుని ఓ 10-15 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమిస్తే వాల్మీకి రాసినటువంటి ఆ గాయత్రి మంత్రాక్షర సంపుటీకరణమైనటువంటి గాయత్రి రామాయణాన్ని విపులమైనటువంటి రామాయణంగా త్వరలోనే మనం చూడగలుగుతామని ఆశిస్తూ గాయత్రి రామాయణాన్ని మొదలెడదాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. నేను మీకు మన ఋషి సాంప్రదాయం చెప్పాను, అది ఎప్పుడు డైలాగే, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. మౌద్గల్యుడు మైత్రేయి సంవాదము, నారాయణుడు బ్రహ్మ సంవాదము. రకరకాలైనటువంటి వ్యక్తుల మధ్య, రకరకాల స్థాయిలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య సంవాదము. ఇక్కడ ఎవరి మధ్య సంవాదం జరుగుతోంది? నారదుడు వాల్మీకి. నారదుడికి 3 విశేషాలు చెప్పారు అక్కడ. తప స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. తపస్వాధ్యాయ నిరతం నారదుడికి ఇచ్చినటువంటి విశేషణాలు. నారదుడు ఎవరు? ఋషి. ఋషేనా బ్రహ్మర్షి? దేవర్షి. అంటే ఋషి, ఋషి నుంచి మహర్షి, మహర్షి నుంచి రాజర్షి, రాజర్షి నుంచి బ్రహ్మర్షి, బ్రహ్మర్షి నుంచి దేవర్షి స్థాయికి వెళ్లిన వాడికి ఇచ్చినటువంటి అడ్జెక్టివ్స్ చూడండి. తపస్వాధ్యాయ నిరతం, నిరంతరం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ఇంకా 2 పనులు నిరంతరం చేస్తూ ఉంటాడు. తపస్సు, స్వాధ్యాయము, మన వలే నిరంతరం, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా నిరంతరము మనం ఎలాగైతే తపస్సు స్వాధ్యాయం చేసుకుంటున్నాము, తపస్సు ఎలా చేయాలి నిరంతరం? ఇన్నాళ్లు మనం గాయత్రి మనం చదువుకున్నాం, ఆల్మోస్ట్ 1 రోజులు అయినట్టుంది, ఆల్మోస్ట్ కదా, లాస్ట్ సండే ఇదే టైంకి మొదలెట్టాం సడన్ గా. ఇప్పుడు మనం హిమాలయాలకు వెళ్ళిపోదాం అన్నాం అనుకోండి, తపస్సు చేయటానికి. కొంతమంది ధైర్యంగా వచ్చేస్తా ఉంటారు, అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆయన మాస్తారంటారు కానీ వస్తారా అని. కానీ నిజంగా వెళ్తే తపస్సు చేద్దామని నేను ప్రణాళిక ఇవ్వకుండా వెళ్ళాం మనం. ఓ 10 రోజులు తపస్సు చేసుకొద్దాం అన్నాను. ఎలా చేస్తారు? ఇంకా తపస్సు అది ఋషిత్వానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కూడా. తపస్సు అనేది ఒక నిరంతర ప్రక్రియ, అంతే తప్ప ఒకరోజు ఉండి ఒకరోజు మానేసేది కాదు. ఎడ్యుకేషన్ వాటిలాగా ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ అది. ఆ ప్రక్రియ ఎప్పుడు మీరు తగ్గించుకున్నా మళ్ళా మీ స్థాయి తగ్గిపోతుంది. అంతేత తపస్సుకి 2 చేతులు కావాలన్నో ఆయుధాలు, ఒకటి శ్రద్ధ, 2 విశ్వాసం. శ్రద్ధ అంటే లక్ష్యం. మరి మీరు తపస్సు చేయటాని అంటున్నారు, ఏ లక్ష్యంతో తపస్సు చేయబోతున్నారు మీరు నాకు చెప్పలే. తపస్సు చేయాలని చేస్తే అర్థం ఉందా దానికి? దాన్ని ఏమంటామంటే మార్నింగ్ వాక్ అంటాం. కానీ దానికి ఓ లక్ష్యం ఉంది కాబోలే, హెల్త్ కా లక్ష్యహీన అంటే హెల్త్ కావాలని కూడా ఆలోచించకుండా నడిచే నడక, అంటే సిగరెట్లు తాగుతూ మధ్యన పానీయాలు సేవించుకుంటూ నడిచామనుకో, అప్పుడే హెల్త్ గ్యారంటీగా రాదు. కనుక అలాంటి నడక అనుకుందాం, అది తపస్సు అవుదు కదా. ఇంచేత తపస్సు అవదు, లక్ష్యం లేదు కనుక. మరి మనం ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయి ఏ లక్ష్యంతో తపస్సు చేద్దామో చెప్పండి. అది మీ లక్ష్యం అవ్వాలి. పుస్తకంలో శ్రీనాథ శర్మ ఆచార్య చెప్పాడు కనుక చేస్తాను, వాడవడో చెప్పాడు కనుక చేస్తానంటే ఒప్పుకోను నేను. మీకేం కావాలి? ఒకటి మాత్రం గ్యారంటీ, హిమాలయాలకు వెళ్ళగానే మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటంటే హీటర్. హీటర్ కోసం తపస్సు చేస్తారు. 2, భోజనం కోసం తపస్సు చేస్తారు. అవి ఎక్కడ దొరుకుతాయి? ఆ తపస్సును మళ్ళా ఒప్పుకోను నేను. ఎందుకు చెప్పాను అంటే లక్ష్యరహితమైనటువంటి జీవితాలు మనవి. ఖక్కమని అడిగితే ఇది నా లక్ష్యం అని చెప్పలేకుండా ఉన్నాం. ఇందుకు మనం చెప్పలేకుండా ఉన్నాం? ఇందుకు మనకు ఏ విధమైనటువంటి లక్ష్యము లేదు? ఆ లక్ష్యహీనమైనటువంటి జీవితాల వల్లనే మన జీవితాలలో ఆనందము లేదు, శాంతి లేదు. లక్ష్యం ఉంటే ఎప్పుడు శాంతి ఉంటుంది. వర్షం కురుస్తోంది. ఇందాక నేను రామసుబాయ్ వెళ్ళొస్తున్నాం డాక్టర్ దగ్గర నుంచి. వర్ష చినుకులు పడుతున్నాయని కానీ మేం పరిగెట్టాం కానీ షెల్టర్ కోసం, ఆ సినిమా హాల్లో క్యూలో ఒక్కడు కదల్లే, ఒక్కడు కదల్లే. అద్భుతమైనటువంటి లక్ష్య సాధన అదే తపస్సు అంటే. ఒక్కడు కదల్లే వాడు, ఎండాకాలంలో కూడా కదలడు వాళ్ళు. లక్ష్యం పట్టుకోండి ముందు. లక్ష్యం అందుకు తపస్వాధ్యాయ నిరతం. ఇది ఉంటే తప్ప ముందు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం తపన ఉండాలి. ఆ తపనకు కావలసినటువంటి సాధ్యమై ఉండాలి. అది దేవర్షికే తపలేదు, ఇంకా మనకెక్కడ తప్పుతుంది? అది దేవర్షి స్థాయిలో ఉన్నటువంటి నారదుడికే కుదరదు, తప్పదు అది. హీ హ్యాస్ టు డూ ఇట్. కానీ స్వాధ్యాయం అంటే మేము చేస్తున్నాం మాస్టర్ స్వాధ్యాయం. భగవద్గీత చదువుతున్నాం, గాయత్రి ఉదయం చదువుతున్నాం, గాయత్రి రామాయణం చదువుతున్నాం, గాయత్రి అమ్మ. అసలు మిగతా వాళ్ళు అసలు ఆ పేర్లు కూడా వినలేదు మాస్టర్, మాకు పేర్లు తెలిసేయి. అది ఎంత గొప్పదైనా మీకు లక్ష్యము లేకపోతే అదంతా వేస్ట్. అంతా వేస్తే ఎందుకు? అది అర్థం చేసుకోండి ముందు. ఎందుకు మనకి ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి కలగటం లేదు? ఇందుకు ఆధ్యాత్మిక సాధకుల్ని చూస్తే అంత ప్రేమ మనుష్యులకి. నాయన చెడిపోతావా వచ్చేయంటాడు వాడు. మంత్రం జోలికి పిల్లాడు వెళ్ళాడంటే టెన్షన్. నేను ఎప్పుడో ఉదాహరణ చెప్తూ ఉంటాను, మా కాలేజీలో ప్రహ్లాద చరిత్ర మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒకరోజు కళ్ళమని నీళ్లు పెట్టేసుకుని, మాస్టరు ఎంత అన్యాయం, చిన్న కుర్రాడు నారాయణ నారాయణ అని భజన చేస్తుంటే ఆ తండ్రి, ఆ రాక్షసుడు, ఆ దుర్మార్గుడు, ఇంకా ఏమో నాకు తెలియదు. ఆయన తెలుగు వాళ్ళు కనుక ఇంకా అద్భుతమైనటువంటి పదజాలం ఉపయోగించారు. నాకు గుర్తులేని పదజాలం అవి, మీరు ఊహించగలిగేటటువంటి పదజాలం. అలాంటి వాడా అన్న మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ కేమ్ సెట్కి ఎక్కడో చేర్పించి, వికాసులను విజ్ఞానులను ఎక్కడో చేర్పించాం, మానిపించేవాడిని. నారాయణ నారాయణ అనిపించు. మీకు తెలియకపోతే ఎలా అనిపించాలో నేను బాధ్యత తీసుకుంటాను. ట్రైనింగ్ ఇస్తా, నారాయణ నారాయణ ఉంది, కాస్త సినిమా క్లిప్పింగ్స్ చూస్తే నారాయణ అంటూ అలవాటైపోతుంది ఆ విశేషమైనటువంటి ఉచ్చారణతో. ఒప్పుకో మాస్టర్, మావాడ ఇంజనీర్ అవ్వాల్సిందే. శుద్ధి అంటే మీకు దేని మీద తీపుంది? నారాయణ నారాయణ అంటాం మీద, ఇంజనీర్ అవటం మీద, డాక్టర్ అవటం మీద, ప్రమోషన్స్ మీద, అమ్మాయిల పెళ్లిళ్ళ మీద, అబ్బాయిల ఉద్యోగాల మీద. అది అర్థం చేసుకోండి. తపస్సు, మీరు తపస్సు చేయాలి అంటే మీకు లక్ష్యం ఉండాలి. అసలు మీరు ఏ లక్ష్యం కోసం అయితే తపస్సు చేయబోతున్నారో, ఏ లక్ష్యం కోసం ముందు మొదలెట్టమన్నా నేను, మీరు ఏమి కంగారు పడకుండా మొదట ఒక లక్ష్యం పెట్టుకోండి. ప్రకృతి మన ఏ పరిస్థితుల్లో ఉంచిందో ఆ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి వ్యగ్రత లేకుండా ఒక చిన్మయ అవస్థలో, ఒక శాంతిపూర్ణమైనటువంటి అవస్థలో నేను జీవిస్తాను. నో కంప్లైంట్స్, అది తపస్సు. కంప్లైంట్ ఉండకూడదు లోపల కూడా. నేను గాయత్రి చేస్తూ ఉంటే ఇందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు, ఉండకూడదు. గాయత్రి వల్ల లాభం వచ్చింది, ఆనందం ఉండకూడదు. గాయత్రి చేయటం వల్ల దుఃఖం వచ్చింది, దుఃఖం ఉండకూడదు. తపస్సు అంటే అది. సుఖ దుఃఖే సమీకృత్వ లాభ లాభో జయాజయో. ఏంటి మన లక్ష్యం? ఇప్పుడు ఈ రోజు పొద్దున్న నేను నిద్రలో ఇచ్చాను, రాత్రి నేను చనిపోబోతున్నాను. మెలకుగా ఉన్నటువంటి కొలది గంటలు, మనం లేచేది 7:30 ఎప్పుడో, పాలవాడు రావటం లేట్ అవుతుంది, పని నుంచి రావటం లేట్ అవుతుంది, గిన్నెలు తాగకపోతే పాలు వచ్చబెట్టలేం, పాలు వచ్చకపోతే కాఫీ ఉండదు, కాఫీ ఉంటే కాఫీ డికాషన్ ఇవంతా తయారయ్యేసరికి 9 అయ్యాక మరి ఆఫీస్కి వెళ్ళాలి, డ్రెస్ చేసుకోవాలి. ఏ డ్రెస్ ఏదో బటన్ ఉంటే బటన్ ఉండదు, ఇదుంటే అది ఉండదు, అది నానా ఉంది, ఇల్లంతా గలంత చేసి పీకి పందిరేసి అతి కష్టం మీద ఇంట్లో వాళ్ళందరినీ ఎంత ఆనందమైన స్థితిలో ఉంచగలము అంటే ఏంటి, రివర్స్ గేర్లో వాళ్ళని నడిపించి, పిల్లల్ని నడిపించి, వీళ్ళందరినీ నడిపించేసి ఇందుకు వాళ్ళకి మనం నేర్పుతున్నాం అనమాట సాధన, దుఃఖానికి అతీతంగా ఎలా ఉండాలి అని. బయలుదేరాడు ఆఫీస్కి, ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో కొలీగ్స్ ని ఏడిపించాలి. ఏడిపించిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి, పని చేయకూడదు. ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రకృతిని నిన్ను ఎక్కడ ఉంచిందో అక్కడ మనస్ఫూర్తిగా 100% బాధ్యతతో జీవించగలగటం తపస్సు. అది లక్ష్యం పెట్టుకోండి. మళ్ళా అడక్కండి లక్ష్యం ఏంటని. ఈ లక్ష్యం ఇది మొట్టమొదటి గాయత్రి ఉపాసకుడికి మొదటి లక్ష్యం ఇది. నో ఆస్కింగ్, నో కమెంట్స్. ఎక్కడ ఎలా ఉంటే అలా ఒప్పుకోవాలి. అందుకే ప్రహ్లాదుడు గొప్ప, కొండ మీదకి ఎక్కి తోసేస్తావా తోసేయి, నిప్పులో పడేస్తావా పడేయి, ఏనుగులతో తొక్కిస్తావా తొక్కించు, విషం తాగమంటావా తాగిస్తా. అదొక్కటి మనం కొంచెం కొంచెం చేయగలుగుతున్నాం. విషం సిగరెట్ల రూపంలో ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఇటొచ్చి ఆ కాలకూట విషయాన్ని మనం తాగలేకపోవచ్చు, కానీ ప్రహ్లాద స్థాయిలో ఆ భాగాన్ని మనం చాలా బాగా సాధన చేసుకుంటున్నాం తపస్సు. అందులో అగ్ని కూడా ఉంటుంది, అక్కడ కళ్ళమండి లవి వస్తూ ఉంటాయి. ఒకసారి తపన కూడా బాగానే ఉంటుంది, సిగరెట్ దొరక్కపోతే అది తపస్సే. కానీ ఆ తపస్సు వద్దు మనకి. మాస్టర్ చెప్పారు కావాలంటే టేప్లో వినండి అంటే ఇది కూడా వినిపిస్తాను నేను, అది తపస్సు కాదు. ఏ విధమైనటువంటి ఇంద్రియ లోలుపత్వానికి బానిస కాకుండా నెక్స్ట్ కండిషన్ ఉండకూడదు. ఒక చిన్న అలవాట్లు మానుకోలేని వాళ్ళు మీరు ఋషులేమవుతారు? అనవసరమైనటువంటి ప్రగాల్భ జోలికి మనం వెళ్ళొద్దు. ముందు ఇది ప్రాక్టీస్ చేద్దాం. నవరాత్రికి ముందు లోపల మీకు ఏవైనా వ్యసనాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని మానేయాలి. మీరు ఏ క్షణం నుంచి, రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి. అది ముందు, అది తపస్సు అవుతుంది. ఇంకా చూసుకోండి, అది మానేనన్నారు మాస్టారు, అనవసరంగా ఈ రోజు వచ్చాను నేను, నిన్న మొన్న అసలు చెప్పలేట వ్యసనాలు అవి మానేయమని, అప్పుడు వినింటే పోయి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇదో తపస్సు. కానీ ఈ తపస్సు ఒప్పుకోను. అర్థమైంది కదా? ఒకటి, ప్రకృతికి అనుగుణ్యంగా మనం ఎక్కడున్నామో అక్కడ ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేకుండా సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా జీవించటం, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా జీవించటం, ఇంద్రియాలకి బానిసత్వం లేకుండా జీవించటం,
ఇది తపస్సు యొక్క మొదటి మెట్లు. మరి స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే పుస్తకం చదవటం ఒకటి. ఎటువంటి వాళ్ళ పుస్తకాలు చదవాలి? ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లినటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదివితే మనకి ఏదైనా లాభం కానీ, కమెంట్రీ వాళ్ళు రాసింది చదివితే వాడికున్నటువంటి జ్ఞానం మనకు వస్తుంది కానీ ఆ ఋషులు చెప్పినటువంటి జ్ఞానం మనకి రాదు. ఇంకొక నో కమెంటరీస్, డైరెక్ట్ గా మూలానికి వెళ్తాం. మన అదృష్టశాత్తు సంస్కృతంలో ఉన్నాయి, అంచేత అర్థం కావు, అర్థం కావు కనుక ఆచరణలో పెట్టాం. మన తప్పు కాదు, ఇంచేత సంస్కృతంలో ఉన్నాయి, అంచేత ఆ తప్పు సవరించడానికి ఏం చేస్తామంటే వ్యాఖ్యానాలు చదవద్దన్నాను కానీ దాని యొక్క పదార్థం ఇస్తేనే తాత్పర్యం ఏంటన్నాని పెట్టుకోదార్థం. అంటే ఆ సంస్కృతం మాట దానికి తెలుగు అర్థం, అది చదువుకోండి. అది చదువుకుని ఆ శ్లోకం ఏం చెప్తుంది మీకు, అదేగా మనం ఇప్పుడు చేస్తున్నదంతా కూడా గత 8 రోజుల నుంచి మనం చేస్తున్నటువంటిది స్వాధ్యాయమే. కానీ అది స్వాధ్యాయం ఎలా అవుతుందంటే పుస్తకంలో చదివితే కాదు, పుస్తకంలో చదివింది మీ మీద అధ్యయనం చేసుకోవాలి. మీ శరీరమే ఒక ప్రయోగశాల, మీ కోరికలే ఒక ప్రయోగశాల, మీ మనస్సే ఒక ప్రయోగశాల. ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయో. కొంతమందికి కొత్త వంటకాలు ఏమైనా పేపర్లో చదివితే ప్రయోగం చేసి ఇతరుల మీద ప్రయోగించటం అలవాటు. మీరు కూడా ఈ సాధనలో కొత్త సాధనలు ఏమైనా కనిపిస్తే మీ మీద మీరు ప్రయోగం చేసుకోండి. ఆ మీ మీద మీరు చేసుకునేటటువంటి ప్రయోగాన్ని స్వాధ్యాయము అన్నాడు. నారదుడికి ఈ లక్షణాలు ఉన్నాయి తప్ప స్వాధ్యాయ నిరతం, నిరంతరము ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు, ఎంత ఆనందంగా గమనిస్తాడు. చూశారు కదా ఇవాళ కూడా శ్రీకృష్ణలో ఎంత ఆనందం, అసలు ఏం జరిగిపోతుంది అంత గమనిస్తూ, ఏం జరిగినా పర్వాలే అతనికి, మనం అనుకుంటాం పాపం శ్రీకృష్ణుడి పార్టీ అని. అలా అతను ఎవడి పార్టీ కాదు, ఇటు శ్రీకృష్ణుడికి చెప్పేస్తూ ఉంటాడు నాయన బలరాముని చూసుకోని, అటు వాడికి చెప్తాడు నాయన నువ్వు గంగలో దిగిపోతున్నావు జాగ్రత్త అని. సుఖ దుఃఖే సమీకృత్వ లాభ లాభవు జయ జయ, ఎవడు గెలిచినా ఒకటే, ఎవడు గెలవకపోయినా ఒకటే, కానీ తను మాత్రం నిరంతరం ఏం చేస్తూ ఉంటాడు, తపస్సు స్వాధ్యాయము. మీ తపస్సు, మీ తపస్సు ఏంటి? ప్రకృతికి అనుగుణ్యంగా ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి వరకు చచ్చిపోయేంత వరకు. మళ్ళీ అది కండిషన్ గుర్తుంచుకోండి, రాత్రిని మీరు నిద్రపోవటం లేదు, రాత్రి మీరు ఏమవుతున్నారు హాయిగా చెప్పుకోండి, ఏం పర్వాలేదు, అదేం వినకూడని మాట ఏం కాదు, మీరు ఖచ్చితంగా రాత్రి చచ్చిపోతున్నారు. హర్ బిన్ నయాజన్ హర్ రాత్ నై మౌత్ అంచేత మిమ్మల్ని ఎన్నో రోజులు నేను చేయమంటున్నాను కదా, ఈ ఒక రోజుకి చేసేయండి, మళ్ళా రేపు చేస్తారు, ఆ ఒక రోజుకి చేస్తారు, ఆ ఒక్కరోజే నేను చేయమన్నాను మిమ్మల్ని ఎక్కువసార్లు చేయమంటున్నా, కేవలము ఒక రోజు, అది కూడా నిద్రలు వేసిన దగ్గర నుంచి అంతే, మళ్ళా రాత్రి ఫ్రీయే, మీకు అసలు కష్టమే లేదు, ఎంత హాయి అయిన తపస్సు. ఈ తపస్సు నిరంతరము చేసుకుంటూ ఉండి వాగ్విదాం వరం. నారదుడికి ఇంకో లక్షణం ఉంది, వాక్ విదాం, వాక్ గురించి తెలుసున్నవాడు, పదము పదము యొక్క అర్థము పదార్థము ఈ మూడు తెలియాలి. మనం మాట్లాడుకున్నాం కదా పదార్థము పదము యొక్క అర్థము గురించి. వాక్ యొక్క ఆ సరస్వతీ శక్తి, వాక్ యొక్క ఆ బ్రాహ్మీ శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి, వాక్ యొక్క వైష్ణవీ శక్తి, వాక్ యొక్క లక్ష్మీ శక్తి పరిపాలనా శక్తి, వాక్ యొక్క శాంభవీ శక్తి, వాక్ యొక్క దుర్గాశక్తి, వాక్ యొక్క లయకారిణీ శక్తి. ఇది వాక్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అందువల్ల వాళ్ళు శాపానుగ్రహ సమర్థులవుతారు ఋషులు. కానీ ఏ మహానుభావుడు నారదుడు గారు ఎవరు? వాగ్విదాం వరం, ఎక్స్పర్ట్ అందులో. వాగ్విదాం, వాక్కుల గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎక్స్పర్ట్. అలాంటి నారదుని వాల్మీకి అడిగాడు. మళ్ళా మామూలు వాల్మీకి అడిగితే సరిపోదు, దాని ముందే అబ్జెక్టివ్ ఉంది. ఎవరది? వాల్మీకి ముని పుంగవం, మౌనంగా ఉన్న వాళ్ళల్లో ఎక్స్పర్ట్. మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగారనుకోండి, ఆ దానికి జవాబు వింటే కదా మీకు ఏదైనా తెలిసేది. మనం మౌనంగా ఉన్నాం అనుకుంటాం కానీ మీరు మనసు ఎక్కడ ఉంటుంది? మీరు చాలాసార్లు చూడండి, చెప్తున్న దాని మీద మీ మనసులో మీ మనసు ఇంకో చోట ఎక్కడో ఉంటుంది, మీరు మౌనంగా లేరు అక్కడ. ఇంకేత వాల్మీకి ఎలాంటి వాడు ప్రశ్న అడిగాడు, ప్రశ్న అడిగిన తర్వాత మౌనంగా ఉండగలిగే వాళ్లలో పుంగవం శ్రేష్ఠుడు. ఈ కాంబినేషన్ కుదిరినప్పుడు గాయత్రి రామాయణం జరుగుతుంది. మరి ఈ కాంబినేషన్ ఎలా మన దగ్గరికి ఎలా వస్తుంది, నారదుడు మన దగ్గరికి ఎలా వస్తాడు అంటే, మనం వాల్మీకి అయితే నారదుడు ఆటోమేటిక్ గా వస్తాడు. అంతే కదా, బొమ్మ బొరుసు ఉంది నాణ్యానికి, నాణ్యం బొమ్మ బొరుసులో ఒకటి మీ వైపు ఉందనుకోండి, ఖచ్చితంగా రెండో వైపు ఏముంటుంది? ఇంకైతే మీరు వాల్మీకి అయిపోయారనుకోండి, రెండో వైపు ఎవడు ఉంటాడు? అంతే కదా, జంట కదా, దాన్ని వేరు చేయలేం మనం. గురు శిష్య సంబంధం ఆధ్యాత్మికతలో ఎప్పుడు కూడా ఒకటే. నరనారాయణ వేరు చేయలేరు మీరు, గురు శిష్యుని మీరు వేరు చేయలేరు. ఇంకేట మీరు మౌనంగా ఉండగలిగితే వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఆ నారదుడు మీ ప్రశ్నలకు జవాబు చెప్తాడు. అంచేత మీ తపస్సులో ఏం చెప్పాను నేను మీకు, మౌనంగా ఉండండి. మౌనంగా కనుక మీరు ఉంటే వాగ్విధాన వరం అనేటటువంటి ఆపోజిట్ పార్ట్ మీ వద్దకే వస్తుంది. సరే అడిగాడు అంటే మొదటి శ్లోకంలో మీకు అర్థమైంది కదా, తపస్సు ఎలా చేయాలో చెప్పాం, స్వాధ్యాయం ఎలా చేసుకోవాలో చెప్పాం, తపస్సు స్వాధ్యాయం చేస్తూ మీరు మౌనంగా ఉండాలి అని చెప్పాం. ఇప్పుడు మీకు డౌట్ రాదు కదా, హిమాలయాలు గడిపోగానే ఏం చేయాలి, మీరు తపస్సు ఎలా చేయాలో. నెక్స్ట్ సహత్వ రాక్షసాం సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషి పూజితస్తత్ర యధేంద్రో విజయోపుర. సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్, యజ్ఞఘ్నాన్ అంటే యజ్ఞము నాశనము చేసేవాళ్ళు అంటే. ఫస్ట్ పాయింట్ రాక్షసులు ఎవరు, రావణాసుడు ఒక రాక్షసుడు, కుంభకర్ణుడు ఒక రాక్షసుడు, ఇంకా రాక్షసుల గురించి ఎలా గుర్తిస్తామని రాక్షసుల్ని కోరలు ఉండాలి, దాని హా నవ్వాలి, మామూలుగా నవ్వకూడదు, కొంచెం బబ్బు ఉంటుంది వాళ్ళకి, అది కరెక్ట్ అవునో కాదు నాకు తెలియదు. ఇంకా తమాషాయన జుట్టు, తల మీద ఎముక కొమ్ములు, ఎలా గుర్తిస్తారు రాక్షసుని మీరు? ఈ శ్లోకంలో ఏం చెప్పాడో చూడండి, మళ్ళా చదువుతాను మీరు పట్టుకోగలుగుతారని. సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన. రాక్షసులకి ఒక విశేషణం పెట్టాడు, యజ్ఞఘ్నాన్, యజ్ఞమును నాశనం చేసే వాళ్లే రాక్షసులు. ఇంకా రాక్షసత్వానికి వేరే ప్రాతిపదిక ఏం లేదు. మరి యజ్ఞం మనలో మనమే యజ్ఞం నాశనం చేయటమే కదా, ఇంకా యజ్ఞం చేస్తున్నాం మనం, పొద్దున 3 గంటలు 4 గంటల 3 అనుకున్నాను, ఎందుకు పొద్దున 3 సాయంత్రం 3 అంటే ఎందుకు అనవసరంగా దెబ్బలాట, 4 3 అంటే మొత్తం 7 ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క గంట. అంతకంటే ఋషులకు మనం ఏంటి, 1 కంటే ఎక్కువ టైం కావాలా ఏంటి, మరి యజ్ఞం మనం చేస్తున్నావా లేదా అని. చిన్న పాప మెడలో స్టెటోస్కోప్ వేసుకుని చెవుడు కూడా తగిలించుకోదు, మెడలో వేసుకుంటుంది, మెడలో వేసుకుని వాళ్ళ నాన్నగారు డాక్టర్ ఆయన స్టెటోస్కోప్ వేసుకుని ఆయన గుండెల మీద పెట్టి గ్లైకోడిన్ ఏదో చెప్తుంది, రాజపారేస్తుంది తన డాక్టరా. కానీ వాళ్ళ నాన్న కూడా అలాగే చూస్తాడు, వచ్చి చెవులో పెట్టుకుంటాడు స్టెటోస్కోప్, అప్పుడు ఆయన గ్లైకోడిన్ రాస్తాడు. మనం చేసేటువంటి యజ్ఞం ఏ విధమైనటువంటి యజ్ఞం అని నాకు అది చిన్న డౌట్. ఆ చిన్నపిల్లలు చేస్తున్నటువంటి యజ్ఞమా, నిజంగా యజ్ఞం యొక్క మొత్తం ప్రొసీజర్ మనకు తెలిసి చేస్తున్న వాళ్ళమా? నిజంగా మనకి యజ్ఞం యొక్క మొత్తం ప్రొసీజర్ తెలియకుండా చేస్తే మనం యజ్ఞం చేసినట్ట యజ్ఞఘ్నానైనట్ట అని చిన్న అనుమానం అంతే, అందుకంటే ఇంకేం లేదు, అది పక్కన పెడదాం. సరే మనం నిజంగానే యజ్ఞం చేస్తున్నాం, అందులో మామూలు వ్యక్తి చెప్పినటువంటి యజ్ఞం ఏంటది, ఈ యుగపు వశిష్ఠుడైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చినటువంటి యజ్ఞాన్ని మనం చేస్తూ ఉంటే యజ్ఞఘ్నానం అంటానికి వీల్లేదు, అఫీషియల్ ముద్ర ఉంది కదా. సరే పోనీ ఇంకో రకమైనటువంటి యజ్ఞం. యజ్ఞం ఎప్పుడు కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది, చక్రీయ క్రమం ఉంటుంది యజ్ఞంలో ఎప్పుడు కూడా. ఆవృత్తి, సూర్యకిరణాలు భూమి మీద పడ్డాయి, భూమి మీద ఉన్నటువంటి నీరు పైకెక్కింది, పైకెక్కినటువంటి నీరు సూర్యకిరణాల ద్వారా పైకెక్కినటువంటి నీరు, సూర్యకిరణాలు పడినటువంటి నీరు రెండు ఒకటేనా? ఏంటి తేడా? పైకెక్కినవి పవిత్రమయ్యాయి. మురికిలో ఉన్నటువంటి నీళ్లు, గంగలో ఉన్నటువంటి నీళ్లు, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మనం బట్టలు ఆరేసుకుంటే అందులో ఏముంటుందో రిన్, ఇంకేమో అదంతా, అదంతా కలిసి ఉన్నటువంటి నీళ్లు ఇవంతా కూడా ఆ సూర్యకిరణాల వల్ల ఏమవుతాయి? పైకెక్కుతాయి. కానీ ఏ రూపంలో ఎక్కుతాయి? మురికి నీళ్లు, గంగ నీళ్లు అన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి నీరుగా మేఘాలుగా పైకెక్కుతాయి. పైకెక్కాక మేమంత పైకెక్కామని పైన ఉండిపోతాయో ఏమైనా కిందకు వస్తాయో? అవి మళ్ళా కిందకు తిరిగి వస్తాయి, వర్షిస్తాయి కదా. ఈ సైక్లిక్ ప్రాసెస్ యజ్ఞంలో కూడా అదే సైక్లిక్ ప్రాసెస్ జరగాలి అని చెప్తున్నాను నేను. పదార్థాలు మనం ఆహుతి వేశాం, ఆ ఆహుతులు సూక్ష్మీకరణ చెంది మేఘము వలె లైక్ అట్రాక్ట్స్ లైక్ సమాన ధర్మము కలిగినటువంటి కణాలన్నీ పైన ఏకత్రితమవుతాయి. అవన్నీ ఏకత్రితమై అవంతా కూడా మళ్ళా తిరిగి వర్షించాలి. అది వర్షించినప్పుడు ఈ యజ్ఞం పూర్తవుతుంది. ఈ యజ్ఞం అంతవరకు కొనసాగించాలి. పూర్వకాలంలో 17 రోజులు, 20 రోజులు, 40 రోజులు, సంవత్సరాల తరబడి యజ్ఞాలు అందుకు జరిగేవి. దాని టైం పీరియడ్ ఎందుకు చెప్పేవారంటే కండిషన్ ఇది. యజ్ఞం చేశాం మనం, యజ్ఞం యొక్క ప్రాతిపదిక ఏంటి? మేఘంగా మారింది. ఏ మేఘంగా? నీటి అణువులన్నీ ఒక చోట చేరి మేఘంగా మారాయి అంతేగా. మేఘంలో ఏమున్నాయి? నీటి అణువులేగా ఉన్నాయి. అంటే ఏమయ్యా మేఘం అంటే సజాతీయ అయినటువంటి కణాలన్నీ కూడా, ఒకే రకమైనటువంటి కణాలన్నీ కూడా ఒక చోట చేరుతాయి. అది ప్రకృతి నియమం. లైక్ అట్రాక్ట్స్ లైక్, మీకు ఉదాహరణ కూడా చెప్పాను. భూమిలో ఇనుప కణాలన్నీ ఒక చోట చేరుతాయి, రాగి కణాలన్నీ ఒక చోట చేరుతాయి. దాన్ని ఏమంటాం మనం? ఖనిజాలంటాం. ఇక్కడొక రాగి కణం, అక్కడొక రాగి కణం ఉంటే చచ్చాం అనమాట. ఇప్పుడు మనం దాన్ని పట్టుకోవటానికి వేరు చేయలేము. ఎక్కడి నుంచి వస్తాం? ఇక్కడో కణం, అక్కడో కణం. ఖనిజాల రూపంలో లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేటటువంటి ప్రిన్సిపల్ రూపంలో సమాన ధర్మం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఒక చోట చేరుతారు అంతే కదా. ఇది కూడా మేఘము డెవలప్ అవుతుంది ముందుగా. మరి మేఘం వర్షిస్తుందా, గాలి వాతానికి ఎగిరిపోతుందో చూడాలి. మేఘం ఏర్పడటం మాత్రం ఏర్పడుతోంది. ఇక్కడ కూడా సమాన ధర్మమైనటువంటి, సమాన లక్షణాలైనటువంటి వ్యక్తుల కలయిక కూడా మేఘావృతమే. కానీ మేఘం ఏమవ్వాలి? వర్షించాలి. ఎప్పుడు వర్షిస్తుంది మేఘం? మేఘాలు వచ్చే నీటి మేఘాలు వర్షాలి కురవాలి, వర్షించాలి. ఎప్పుడు వర్షిస్తుంది? అక్కడ ఉన్నటువంటి నీటి అణువుల సంఖ్య ఒక పరిమాణాన్ని చేరుకోవాలి. దాన్ని సాంద్రత, డెన్సిటీ అంటాం. కారు మేఘాలు అంటాం, ఉష్ణ మేఘం అలా కిందే దిగిపోయిందని. ఎందుకు కిందే దిగిపోతుంది? బరువు ఎక్కువైపోయి ఆ కణాలన్నీ కూడా ఒక చోట చేరి ఎలాంటి కణాలు? సమాన ధర్మము గల కణాలు. తపస్సు అంటే అది. మనలో విజాతీయ ధర్మాలు ఏవైనా ఉంటే వాటిని పోగొట్టేసుకోవాలి. కలిసిన అందరం, కానీ మనలో ఒకే ధర్మం తక్కువ ఉంది. విజాతీయ ధర్మాలు ఎక్కువ ఉన్నాయి. పనికిరానటువంటి ధర్మాలు, ఖనిజాల్లో కూడా అదే చేస్తాం కదా. పనికిరానటువంటి ధర్మాలన్నింటినీ ఏం చేస్తాం మనం? బ్లాస్ట్ ఫర్నెస్ లో పడేస్తాం. మట్టి ముద్దను తీసుకెళ్లి దాబ్బాకరి కరిగి తపస్సు బ్లాస్ట్ ఫర్నెస్ లో పడిందంటే అంతగా అద్భుతమైనటువంటి తపస్సు అది. తపస్సు చేసి బయటకు వస్తుంది. బయటకు వస్తే ఎలా వస్తుంది? అది పవిత్రమైనటువంటి రూపంలో వస్తుంది. మన తపస్సు ఏంటి? మీరేం తపస్సు చేస్తున్నారు? మర్చిపోకుండా అది ఏం తపస్సు చేయమన్నా మిమ్మల్ని? అది మీరు అసలు తకామని చెప్పలేకపోతే మీరు ప్రాక్టీస్ ఏం చేస్తారు? మీరు మీ లక్ష్యం అది తపస్సు. ప్రకృతి నన్ను ఎక్కడ ఉంచినదో అంతకంటే అద్భుతమైనటువంటి స్థలము మరి లేదు. పునర్మూషికో భవ. కథ తెలుసా మీకు? తెలీదా? సరే, ఎలుక వెనుకకి ఏదో స్థలమహత్యం క్షేత్రమహత్యం ఏదో ఒక విశేషమైనటువంటి శక్తి వచ్చింది అనుకుంటే అది అయిపోతుంది అని పిల్లి పడింది. దాని మీద చట్ ఎలుగ్గా ఉంటే ఎలాగో నేను పిల్లిగా మారాలి అనుకుంది. పిల్లి అయిపోయింది అది. పిల్లి అయిపోగానే ఎవరు పడ్డారు దాని మీద? కుక్క పడింది. కుక్క పడేసరికల్లా ఏమనుకున్నది? కుక్కగా మారిపోవాలనుకుంది. కుక్కగా మారిపోవాలి అనుకునేసరికల్లా కుక్క వెంట ఎవడు పడతాడు? మనిషి పడతాడు. మనిషిగా మారిపోవాలనుకుంది. మనిషిగా మారిపోవాలి అనుకుంటే మనుషుల వెంట ఎవడు పడతాడు? రాజు పడతాడు. ట్యాక్సులని ఇదని అదని అంచేత ఏమనుకుంది అది? రాజు అయిపోవాలనుకుంది. రాజు అయిపోతే రాజు యొక్క ధాన్యాగారంలో ఒక ఎలుక నానావస్థ పడి భూపత్యం చేసి వస్తూ ఉంటే ఆయనకి ఏమి జాతకాలేక ఈ రాజు అయిపోయినప్పుడు మీటింగ్ పెట్టాడు. ఎలుకల్ని పారబోవటం ఎలా? మాకు జాత కావటం లేదు. అప్పుడు అది ఏమనుకుంది అది? పునర్మూషికోభవ. నేచర్ ఇస్ ఆల్వేజ్ రైటింగ్ చెప్తున్నాను నేను. నేచర్ మిమ్మల్ని ఎక్కడ ఎలా పుట్టించిందో ఒకవేళ మీరు మార్చుకుందాం అనుకున్నా కూడా మారి 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 తిరిగి ఎక్కడికి వస్తారు? మళ్ళీ అక్కడికే వస్తారు. అన్ని సార్లు మారి అక్కడికి రావటం బదులు ఈ లోపల కాలం దాటిపోతుంది కదా. అలాంటి పరిస్థితులు లేకుండా మనం ఏం చేసుకోవాలి? ఎక్కడున్నామో అదే కరెక్ట్. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. అది నేను చెప్పాను నోట్తో అంటాం కాదు. మా గురువు గారు ఏమనిపిస్తే అది చేస్తాం సార్. అసలు గురువు ఏమంటున్నాడో కూడా వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు ఆ గురువుకి నిజంగా శిష్యులు అని ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకుని వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాడా లేదా తెలియదు. మీకు మీరు ఆలోచించుకోవాలి. మీరు చెప్తున్నటువంటి చేతలు మాటలకి వెనకాతల ఆ గురువు యొక్క అనుగ్రహం ఉందా లేదా అని మీరు గురువుని అడిగితే, నిజంగా గురువే కనుక మీకు ఆ గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఏదో విధంగా నిరూపణిస్తాడు. ఇంచేత ఎక్కడ మీరు ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఆ పరిస్థితుల్ని ఒప్పేసుకోవటమే. మీరు ఒప్పేసుకున్నాక ఏం చేయాలి? తపస్సు, రెండో తపస్సు మౌనంగా ఉండాలి. తెలుసా, నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్. నేను అలా జీవిస్తున్నాను అని ఒక 10 మందికి చెప్పకుండా మౌనంగా ఉండాలి. ఎందుకు మౌనంగా ఉండాలి మీరు? తర్వాత ఏం జరగాలి? ప్రక్రియ ఇంద్రియాల ద్వారా మీకు లభిస్తున్నటువంటి సందేశం ఏమిటి? ప్రకృతి మీకు గురువు. ఇది మీరు నిరంతరము ప్రాక్టీస్ చేసుకోవాలి. తపస్వాధ్యాయ నిరతం, ఈ సైక్లిక్ ప్రాసెస్. సమాన ధర్మం కలిగినటువంటి కణాలన్నీ కూడా ఒక చోట ఏ విధంగా అయితే జరుగుతాయో మీరు యుద్ధం చేస్తూ ఉంటారు, పదార్థాలు వేస్తూ ఉంటారు. మామిడి కర్ర అయిపోయింది, అప్పుడేం చేయాలి? ఇంకో కర్ర వేశారు, ధర్మాలు మారతాయి. యజ్ఞాన్ని మీరు ఏం చేశారు? నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు మీరేం కంగారు పడకండి. చేయంటే మీరేం లక్ష్యం లేకుండా చేస్తున్నారు అంటే అక్కడ ఏమొచ్చినా ఒకటే మనకి. అసలు నిజంగా యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞాన్ని ఎలా అవుతుందో చెప్తున్నాను గాని, మనం మామూలుగా సద్బుద్ధిదాయకం కోసం మనం చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేసినా పర్వాలే అంటే, ఇక్కడ మళ్ళా దాన్ని ఆపాదన చేసుకుని నాళ్ళు చేసిన శ్రమ వేస్ట్ అయిపోయింది మాస్టర్. మీరు ముందే చెప్తుంటే ఏమో, అప్పుడు చెప్తుంటే ఏం చెప్పారు, అప్పుడు ఇంకో వంక పెడతారు మీరు అంటే కంగారు పడకండి. మీరు ఇది తప్పు చేస్తూ ఉండింటే గ్యారంటీగా నేను సవరిస్తా, నా బాధ్యత అది. ఉదాహరణ చెప్తున్నాను, ఇంకా మీరు పర్ఫెక్ట్ కావాలని, ఇంకా ఇంకా మీరు ఎదగాలని. ఈ నవరాత్రుల్లో కాలాగ్ని అనేటటువంటి విద్య, యోగాగ్ని అనేటటువంటి విద్య, ప్రాణాగ్ని అనేటటువంటి విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఈ మూడు కూడా సమాన ధర్మాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పరిస్థితులు ఉండాలి. మీరు యోగాగ్ని సాధన చేస్తూ ప్రాణాగ్ని కలిపారనుకోండి, అందులో పానకం తయారు చేస్తున్నారు మర్చిపోయి ఉప్పేశారు, ఏమవదు, అది పానకం అవదంతే. ఇంచేత ఆ కాలాగ్ని ప్రాణాగ్ని, దాని తర్వాత యోగాగ్ని, దాని గురించి విశేషమైనటువంటి శ్రమ తప్ప, లేకపోతే ఇంతవరకు మీరు చేస్తున్నది 100% కరెక్ట్. మీరేం కంగారు పడకండి, మీరు యజ్ఞజ్ఞానం కాదు. కానీ తర్వాత మనం చేయబోయేటువంటి సాధనలో ఇది చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. వేస్తున్నటువంటి పదార్థాలు, వేస్తున్నటువంటి నెయ్యి, ఆవు నెయ్యి వేస్తున్నావా లేకపోతే ఏంటది డాల్డా వేస్తున్నావా, నువ్వుల నూనె వేయవచ్చు, ఆవు నూనె వేయవచ్చు, బాదం నూనె వేయవచ్చు, వేయవచ్చు. కేవలం సద్భుజదాయకమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను అంటే ఏదైనా వేసేయచ్చు. కానీ ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో మీరు కనుక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ పదార్థం మళ్ళా సూక్ష్మీకృతమైనప్పుడు అది సమాన ధర్మం కలిగినటువంటి అలాంటి ఆలోచన కణాలనే పట్టుకు తీసుకురావాలి. కనుక మీరు అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మార్పు చేయదలుచుకున్నా దరిదాపుగా అదే రగ్గు ఉన్నటువంటి గుడ్డ ముక్క వేస్తాం కదా, మ్యాచింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది, వాడు 4-5 ట్యూబ్ లైట్స్ పెట్టి మరీ మ్యాచింగ్ చేసి పంపిస్తాడు. మీరు బయటకు వచ్చేసరికి అది మీ కర్మ, వాడేం చేస్తాడు. మీరు రాత్రి వెళ్ళకూడదు, ట్యూబ్ లైట్స్ లో చూడకూడదు. ఆ మ్యాచింగ్ ప్రాసెస్, పదార్థం యొక్క గుణాలు, పదార్థం యొక్క లక్షణాలు, ఇది సూక్ష్మ జగత్తులోకి వెళ్లి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేటటువంటి ప్రాసెస్ లో ఎక్కడ ఏ విధమైనటువంటి ఇరకాటం పడినా అది రాక్షసత్వమే. ఇంకేత రాక్షసత్వము అంటే ఫలితం కాదు, ఫలితం రాకపోవటం కాకుండా మనం ఏం చేశాం, మనం వాతావరణంలో సమానమైనటువంటి కణాలకు మధ్య అసమానమైనటువంటి కణాలను మీరు ప్రవేశపెట్టారు. దాన్ని వాతావరణ కాలుష్యం అని చెప్పి, ఇప్పుడు అసలైన వాతావరణ కాలుష్యం దీనివల్ల రావటంలే. భౌతిక జగత్తులో మీరు ఏమైనా చేయండి ఏమవ్వదు. అసలు వాతావరణ కాలుష్యం ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. గురుదేవులు యజ్ఞ విద్యను ఎందుకు ఇచ్చారో అర్థమవుతుంది మీకు. వాతావరణ కాలుష్యం ముందే ఎక్కడ ఏర్పడాలి, పరాస్థితిలో ఏర్పడాలి. పరాస్థితి నుంచి పశ్చంతి స్థితికి దిగాలి, అది పశ్చంతి స్థితి నుంచి మధ్యమ స్థితికి దిగాలి. మధ్యమ స్థితి నుంచి వైఖరి స్థితికి దిగితే మీకు కాలుష్యం అర్థమవుతుంది. కానీ అసలు కాలుష్యం ఎక్కడుంది, పరాస్థితిలో ఉంది. ఎక్కడో పరాస్థితిలో ఉన్నటువంటి ఆ కాలుష్యాన్ని పట్టుకోవాలి అంటే పరాస్థితికి తీసుకువెళ్లేటటువంటి సూర్యకిరణాలే మార్గము తప్ప ఇంకో మార్గము లేదు. సూర్యకిరణాల ద్వారానే మీరు కాలుష్యాన్ని పోగొట్టగలరు. చెట్లు నాటితే కాలుష్యం పోతోంది, ఎందువల్ల, చెట్ల వల్ల కాదు, చెట్ల మీద పడేటటువంటి సూర్యకిరణాల వల్ల. సూర్యకిరణాలు పడకపోతే చెట్ల వల్ల మాత్రమే కాలుష్యం పోదు. ఈ సైక్లిక్ ప్రాసెస్, ఈ చక్రీయ గమనము అర్థం చేసుకోకుండా మీరు ఏం చేసినా అది వాతావరణ కాలుష్యాన్ని పెంచుతుందే తప్ప వాతావరణ కాలుష్యాన్ని తగ్గించదు. కనుక ఇలాంటి రాక్షసుల సమూహము నుంచి జ్ఞానం ఇచ్చి ఇది రాక్షసత్వము, యజ్ఞ విధానం యొక్క అంతర్యం అర్థం చేసుకోండి. యజ్ఞములో పరమోత్కృష్టమైనటువంటి యజ్ఞం యజ్ఞానం జపయజ్ఞం స్మి. ఇప్పుడు అర్థమైందా జపయజ్ఞం ఎందుకు శ్రేష్టమైనదో? ఏ విధమైనటువంటి ఇంప్యూరిటీ లేకుండా కరెక్ట్ భావాలు ఒకే మంత్రాక్షరాల కూర్పుతో ఏ విధమైనటువంటి భేదము లేకుండా నిరంతరము ఆకాశంలోకి వెళ్తాయి. ఇంకంతకంటే ప్యూర్ యజ్ఞం ఏదైనా ఉంటుందా? యజ్ఞ ప్రక్రియ యొక్క రహస్యం తెలిస్తే జపము అద్భుతమైనటువంటి యజ్ఞం ఎందుకైందో అర్థమవుతుంది మీకు. లేకపోతే జపం యజ్ఞం అంటే అనిపిస్తుంది మనకి. ఇంచేత మనకి యజ్ఞం అంటే స్వాహ. ఇంచేత ఈ రాక్షసత్వము మనలో పోవాలి అంటే ఏం చేసుకోవాలి? యజ్ఞాలలో ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము జపయజ్ఞము, మంత్రాలలో ఉత్కృష్టమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము. అంచేత పరమోత్కృష్టమైనటువంటి మంత్ర జపము యజ్ఞము గాయత్రి మంత్ర జపము కదా, అది మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పారద్రోలుతుంది. ఈ పారద్రోలుతున్నటువంటి రాక్షసత్వాన్ని ఎవరైనా పారద్రోలగలిగితే ఋషి పూజితస్తత్ర, మంచి పని చేస్తున్న వాడికి ప్రశంసించటం నేర్చుకోండి. ముందు మనం ముఖ్యమైన పెద్ద గొడవ అది, మనం మంచి పని చేసిన వాడిని అసలు ఎప్పుడూ ప్రశంసించాం. శుద్ధి పని చేసేవాళ్ళు తిడితే తిడతారు బానే ఉంది. దాని ఆపోజిట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎవడైనా మనం మంచి పని చేస్తే వాళ్ళని ప్రశంసించటం నేర్చుకోండి. ఏ విధంగా యదునింద్రో విజయ పూర్వకాలము ఇంద్రుడు రాక్షసుల మీద గెలిచినప్పుడు ఏ విధంగా ఋషులందరూ కూడా ఇంద్రుణ్ణి ప్రశంసించారో, అలాగే యజ్ఞ ప్రవృత్తిని ఎక్కడ ఎక్కడ మనుష్యులు పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారో అక్కడక్కడ మీ యొక్క గారుడి దృష్టి ఇంటో వైడ్ నా భావం అర్థమైందా? చాలు అయితే అది ఆ దృష్టిని ఉపయోగించి అక్కడక్కడ మీరేం చేయాలి, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఋషభి పూజితస్తత్ర ఏంద్రో విజయపుర స తర్వాత వా విశ్వామిత్ర సరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. తపస్సు, స్వాధ్యాయము, మౌనము. తర్వాత ఏం నేర్చుకున్నాం? యజ్ఞ ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ యొక్క చక్రీయ క్రమము. ఆ చక్రీయ క్రమంలో జపము యొక్క విశిష్టత, గాయత్రి మంత్రం యొక్క జపం యొక్క విశిష్టత, ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించుట. గాయత్రి చేస్తున్నావా? నువ్వు చేయటం లేదు కదా, కనీసం చేసే వాళ్ళని చేయనివ్వండి. కనీసం అదేనా? అది ప్రోత్సహించడం అంటే మంచి పని చేస్తున్నారు, నువ్వు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎందుకు వాళ్ళని కంగారు పెడతారు? మీరు ఒకవేళ ఎవరైనా కంగారు పెడుతూ ఉంటే మీరు వాళ్ళ కంగారుని ఆపండి, రాక్షసుని పంపినట్టే. మీరు మళ్ళీ మళ్ళీ మనం వచ్చి ఏదో ఒక్కలే మీరు విన్నారు కదా ఇదంతా మంచిది అని, ఎవరు కంగారు పెట్టారు గాయత్రి చేయకూడదండి అని, అప్పుడు మీరేం చేయాలి చెప్పేసి ఉన్నారు మా గురువుగారు శ్రీరామ శర్మ ఆచార్య మీకు ఏంటి కంగారు అసలు, ఏమి గాబరా పడకండి, ఉత్తరం హరిద్వార్కి రాసేయండి, ఖచ్చితంగా గ్యారంటీగా మీకు రిప్లై వస్తుంది. వాళ్ళకి హాయిగా నిశ్చింతగా గాయత్రి చేసుకోండి అని. యజ్ఞఘ్నాం రాక్షసాం సర్వాన్, మీరు కూడా రాక్షసులు చేసినట్టే. అలాంటి ఉత్సాహాన్ని పొందుతూ మూడో శ్లోకానికి వచ్చాం మనం. తత్ సా తర్వాత వి విశ్వామిత్ర సరామస్తు శ్రుత్వా జనకభావ. మళ్ళీ ఆ ఋషుల యొక్క సైకలాజికల్ అప్రోచ్, కేవలం రెండు మాటలు వాడి విశాలమైనటువంటి భావాన్ని వాడు అందులో పెట్టేశారు. రాముడితో పాటు విశ్వామిత్రుడు జనకుడు యొక్క మాటలు విని రాముడితో ఇలా అన్నాడు. జనకుడు ఎవరో తెలుసుకున్నా మీకు, ఋషుల స్థాయిలో ఋషి రాజర్షి. పూర్వకాలంలో ఋషులందరూ కూడా వాళ్ల వాళ్ల యొక్క అంతేవాసులు, వాళ్ల వాళ్ల యొక్క శిష్యులను రాజర్షుల దగ్గర పంపించేవాళ్ళు ట్రైనింగ్కి. పూర్వం రాజులు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు, రాజర్షులు కదా, మహర్షులు పై స్థాయి. ఎంచేత ఋషులు మహర్షులు వాళ్ళ యొక్క శిష్యులను ఎవరి దగ్గర పంపిస్తారు ఎక్స్పీరియన్స్ కావాలంటే? రాజర్షుల దగ్గర పంపించేవాళ్ళు. జనకుడి దగ్గరికి కూడా అలా చాలా మంది ఋషులు వచ్చారు, మహర్షులు వచ్చారు. మనకి ఋషులు మహర్షులు మధ్య తేడా తెలియక, రాజర్షులు బ్రహ్మర్షుల మధ్య తేడా తెలియక, బ్రహ్మర్షులు దేవర్షుల మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంచటి ఇక్కడ విశ్వామిత్రుడు రాజర్షి యొక్క మాటలు విన్నాడు. మరి విశ్వామిత్రుడు ఎవడు? అటు రాజర్షి కాదు, ఇటు బ్రహ్మర్షి కాదు, మధ్యలో ఉన్నటువంటి వాడు. చివరికి బ్రహ్మర్షి అవుతాడు, అది వేరే విషయం. కానీ ఇన్ బిట్వీన్ స్టేట్ అతండి. విశ్వామిత్రత్వం అనేటువంటిది అటు రాజర్షి స్థాయి ముంచిపోయాడు, అటు బ్రహ్మర్షి స్థాయికి ఇంకా రాలేదు. బ్రహ్మర్షి స్థాయికి వస్తే ఆ ఋషిని ఏమంటాం మనం? వశిష్ఠుడు అంటాం. మీరు ఆ పదాలు అర్థం చేసుకోండి, ఆ పదాలే సర్టిఫికేట్స్ అవి, ప్రొఫెసర్ డాక్టర్ అన్నట్టే. విశ్వామిత్ర అనేటువంటి ఋషి యొక్క ఒక స్థాయి, వశిష్ఠ అనేది ఋషి యొక్క ఇంకొక స్థాయి. వశిష్ఠ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మర్షులే, విశ్వామిత్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ గ్యారంటీగా రాజర్షి స్థాయిని దాటిపోయారు, బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళదలుచుకుంటున్నారు. ఈ రాజర్షి బ్రహ్మర్షి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కోరిక ఏంటి వాళ్ళ అంతరాళాలలో? వాళ్ళ హృదయాలలో నివసిస్తున్నటువంటి రాముని దర్శించటం. ఇంకొక రాముడితో పాటు విశ్వామిత్రుడు జనకుడు చెప్పినటువంటి మాట విన్నాడు. విని ఊరుకున్నాడా జనకుడు? ఏం చెప్పాడు? నాకు ఒక అన్న ఉంది, విశ్వాంత చెప్పుకొచ్చి ఉంటాడు, చెప్పుకొచ్చి పెళ్లి తలబెట్టాను నేను. పెళ్లి తలబెట్టాలి అంటే స్వయంవరం చేయాలి. ఆ స్వయంవరానికి నేను ఒక కండిషన్ పెట్టాను. విశ్వాంత చెప్పుకొని వచ్చి ఉంటాడు కదా. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఏమన్నాడు అది జాగ్రత్తగా గమనించండి. వత్స రామ ధనుపశ్య ఇది రాఘవ మధ్రవి. రాముడు అన్నాడు, హే వత్స, నువ్వు ఈ ధనుషుని చూడు. ఎందుకు చూడు అన్నాడు? పశ్చింతి స్థాయిలో కనుక నువ్వు ఏదైనా ఒక సంఘటనని కరెక్ట్ గా దర్శించగలిగితే నువ్వేమీ చేయక్కర్లే, భౌతిక జగత్తులో జరుగుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఋషులు కనిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం అది. జపం మొదలెడతారు రాక్షసులు, ఓ 10,000 సంవత్సరాలు, ఓ 20,000 సంవత్సరాల పాటు ఏమంటారు? బ్రహ్మ దర్శనమి, బ్రహ్మ దర్శనమి. అంతగా ఒకరోజు రెండు రోజులు కాదు, ఎన్నాళ్ళు అన్నారు? ఎంతవరకు అంటూ ఉంటారు వాళ్ళు. దర్శనం ఇస్తే తప్ప వదిలేదు, లేనేలే ఇస్తారు. పశ్చింతి స్థాయి అంటే అది దర్శించగలిగితే మీరు గాయత్రి చిత్రాలు నేను మీకు అందజేసింది ఎందుకు? మీరు కరెక్ట్ గా దాన్ని దర్శనం చేసుకోగలిగితే ఆ చిత్రాలు చిత్రాలు కాదు, అద్భుతంగా మీ యొక్క సమస్యను సాల్వ్ చేస్తుంది. ఇంకొక రాముడికి హింట్ ఇచ్చాడు విశ్వామిత్రుడు. బల అతిబల అనేటువంటి రెండు విద్యను నేర్పి మరీ పంపించాడు. జనక మహారాజు దగ్గరికి వచ్చేసరికి అప్పుడే అతను యాజ సంరక్షణ చేశాడు. మారీచ స్వభావాన్ని తాతకిని వాళ్ళని కూడా పంపించేశాడు అప్పటికే కదా. అంచేత అతనికి బల అతిబల అంటే ఏంటి? ఆదిశక్తి సావిత్రి, ఆదిశక్తి జ్ఞానపక్షము గాయత్రి యొక్క, సావిత్రి అనేది జ్ఞానపక్షం. అంచేత ఈ పశ్యంతి స్థాయి దర్శనం కనుక మీరు చేయగలిగితే, ఆ దర్శనాన్ని అలాగే మనస్సులో ఉంచుకోగలిగితే ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా, అది ఎలా సంభవము అని మీరు అడగకుండా జరిగిపోతుంది. మీరు జాగ్రత్తగా పశ్చింతి స్థితిలో ఉండగలిగితే తక్షణం జరిగిపోతుంది. ఉదాహరణకి లహరీ మహాశయ జీవిత చరిత్రలో సాయంత్రం 6:30 ఆ ప్రాంతాలకి హిమాలయాల్లోని ఆయన గురుదేవులు బాబాజీ ఉన్నటువంటి గుహలోకి వెళ్ళాడు. లహరీ మహాశయ తెలుసు కదా మరి మీకు. వెళ్తే ఆయన చూస్తున్నావా అన్నాడు. ఏంటి అక్కడ? కమండలం ఉంది, దండం ఉంది, ఒక మృగ చర్మం ఉంది. చూశానన్నాడు. ఏ అర్థం ఉన్నాడు? ఏమీ అర్థం కాలేదన్నాడు. ఏమీ అర్థం కాలేకపోయినా కిందటి ఏమో నీ ఉపయోగించుకున్నటువంటి అవి, మధ్యలో నాకు చిన్న పని పడింది, నేను పంపించాను అంటే వెళ్ళినాడు. నాకు తెలియదు రాలేదు. ఎప్పుడైనా అంటే గురువుల దగ్గర నుంచి తప్పించుకున్నవాడు మళ్ళా గురువు వెంటబడి పట్టుకుండే తప్ప గురువు దగ్గరికి రాడు. గురువు చరిత్ర అంతగా చెప్తాను మనకి. వాళ్ళు మళ్ళా వెంటబడి నాయనా బాబు అని భూతంలాగా దర్శనం ఇచ్చి దా 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 అని పిలిస్తే ఏ భూతం ఏదో పట్టుకుంది అని భయపడితే మళ్ళా వెళ్తారు. శిష్యుల్ని అంతలా గడగడలాడిస్తారు ఋషులు. సరే దాదా గురుదేవులు వారి మహాశయ యొక్క ఆ జన్మలో గురుదేవుడు బాబాజీ, సరే నాయన ఇది నీ యొక్క ఆసనం, దేని మీద నీ తపస్సు చేశావు, తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా దర్శనము చేస్తూ చేస్తూ ఉండగా నీ మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. ఒక విశాలమైనటువంటి బంగారు రాజప్రాసాదంలో కనుక ఉంటే ఆహా, ఏంటి హిమాలయాలు కందరాలు అనుకున్నట్ట. కేవలము ఆ సాధన చేస్తున్నప్పుడు మనిషి శరీరమే కదా సాధకుడు అనుకున్నట్ట. ఇక్కడే కూర్చుని అనుకున్నానైనా నువ్వు అలా స్నానం చేసిరా అన్నట్ట. స్నానం చేసి వచ్చేసరికి అక్కడేముంది, బాబాజీ లేడు, ఆ కొండ గుహ లేదు, ఏమీ లేదు, రాజప్రసాదం ఉంది, బంగారు రాజప్రసాదం. రాత్రల్లా అక్కడ తిరిగాడు. అతను ఏదేమైతే కోరుకున్నాడు రాజప్రసాదంలో అనంతా అనుభవించాడు. బ్రాహ్మీ ముహూర్తం వచ్చింది. గురువుతో అదే కూడా ఇస్తారు కానీ మళ్ళా దాన్ని టైం అయింది నైనా బాగున్నాడు. కూర్చోబెట్టి ఆ బంగారు రాజప్రసాదంలో క్రియాయోగ దీక్ష ఇచ్చే ఇది ప్రపంచానికి అందజేయన్నాడు. ఇంకొక దర్శనంలో మీరు చేస్తున్నటువంటి దర్శనమే కాకుండా ఇంకోటి ఏదైనా వచ్చిందనుకోండి, మధ్యలో కెమెరా నొక్కుతున్నారు, మీరు కెమెరా కంటితో దర్శిస్తున్నారు, ఎలాగ తీస్తే షాట్ బాగుంటుంది అని. ఎంత బాగానైంది ఆ క్షణంలో ఇంకోటి చెయ్యిలా పెట్టాడు. ఏమవుతుంది? చెయ్యి కూడా పడుతుంది. ఆ చెయ్య ధర్మం చాలక మన ముక్కు మీద నోరు మీద ఉందనుకోండి, మన నోరు మూసేసినట్టు పడుతుంది. పశ్యంతిస్తాయి, వత్స రామధను పశ్య ఇది రాఘవమ బ్రవీత్. స్పష్టంగా ఆలోచించగలవటం నేర్చుకుంటే, స్పష్టంగా మీరు ఆలోచనతో పాటు రాబోయే బాధల్ని కూడా ఊహించుకుంటారు. అది చేయకండి. పశ్యంతి స్థాయిలో ఉన్నప్పుడే నాకు మాస్టర్ గారు అనకండి, నేను మీరు అనిస్తే జరిగిపోతుంది, చాలా బాగుంది నేను అనిస్తే జరిగిపోతుంది, మిమ్మల్ని అందరినీ నేను దేవర్షణ అనిస్తాను, నేను మీలాగా అలా వశిష్ఠుడు వాళ్ళలాగా నాకు అలాంటివి ఉండే టెస్టులు పెట్టాలి, మీరు ఆ స్థితికి ఎదుగుగా నా సొమ్ము ఎంత ఉంది, మీరందరూ దేవర్షులు అయిపోతే నేనేమవుతాను, దేవర్షులకు గురి అవుతాను అంతే కదా. ఒకడన్నాడు శంకరాచార్యులు అయినా జగద్గురు అవ్వాలి, నేను కూడా జగద్గురుని అవుతాను సార్ అన్నాడు. గురువు గారి దగ్గరికి వచ్చి అయిపోయాడు. దానికి ఏందన్నాడు, ప్రతిచ్చి ఏంటంటే 40 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టాలన్నాడు. 40 రూపాయలు 30 రూపాయలు 40 ఖర్చు పెట్టి జగద్గురు అయిపో తెలుసుకుంటే అది చాలా సింపుల్ థింగ్ అన్నాడు. ఏ పని చేయి, ఒక అబ్బాయిని పిలుచుకో, రోజుకు ఒక గంట నా ముందు కూర్చోవాలయా, నువ్వు ఎవరు వచ్చినా ఏం చెప్పాలి, నేను నా గురువు అని చెప్తా ఉండాలయా అని చెప్పి వాడికి కూర్చుని వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎవడైనా అడిగితే ఏం చెప్పాలి, నేను నా గురువు అని. ఆ అబ్బాయికి మాత్రం నీ పేరు పెట్టి మరి దీక్షాది ఇచ్చినప్పుడు పేరు మారుస్తారు కదా, ఏమని పేరు పెట్టాలి, జగత్ అని పేరు పెట్టేవాడికి, అప్పుడు నువ్వేమవుతావు. సో సింపుల్ అన్నాడు. అలాగే మీరందరూ కూడా దేవర్షులు అయిపోతారంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు, ఈ క్షణం నుంచి దేవర్షులు అయిపోయింది. కానీ ఆ పశ్యంతి స్థాయిలో మీరు ఏ లక్ష్యాన్ని పొందదలుచుకున్నారో ఆ లక్ష్యం ఎంత మారిపోతుందో చూడండి. ఒకసారి ట్రై చేసుకోండి, మీరు ఏదో లక్ష్యం పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని చూసి ఏదో మీరు ఒక కలెక్టర్ గా ఒక కుర్చీలో కూర్చోవాలి అని అనుకున్నారనుకోండి, మీకు పెద్ద ఇబ్బంది. ఏ జిల్లా కలెక్టర్ గా అవ్వాలనే ఆలోచన మీకు తగదు. ఒకవేళ జిల్లా కలెక్టర్ అయ్యారనుకోండి, మీరు మొదలెట్టారు, ఆ జిల్లాలో ఆ రైడు ఎవడో ఉన్నాడు వాడితో ఇబ్బంది పడలేను, ఈ జిల్లా వద్దు. అంటే ఏంటి, కలెక్టర్ అవ్వాలి కానీ దానితో వచ్చేటటువంటి బాధ రాకూడదు, అది ఎలా సంభవం అవుతుంది. పశ్యంతి స్థాయిలో రాణిని విశ్వామిత్రులు చూడమన్నది. అది నాయన నువ్వు కూడా స్వయంవరంలో పాలు పంచుకోవాలి అని ఉంటే ఆ కార్యం యొక్క గంభీరతను చూడు. అది సాధ్యమే నీకు, అందులో డౌట్ ఏం లేదు. కానీ సాధ్యమైన తర్వాత నువ్వు సీతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత హాయిగా యువరాజులాగా ఉండలేదు, ఏం చేయాల్సి వస్తుంది, 14 వేలు అడవిలో చూడాల్సి వస్తుంది. అడవిలో వెళ్ళాక సరిపోతుందా, రావణాసుడు వస్తాడు, నీ సీతను ఎత్తిపోతాడు, వాడు మామూలు వాడాడు, వాణ్ణి నువ్వు చంపాల్సి వస్తుంది. ఇదంతా నువ్వు చూసుకో, వద్దు అనుకున్నావు అనుకో, అసడ్డం జోలికి వాళ్ళకు వెళ్ళకుండా ఉందంటే అసలు మనం రాజ్యరామాయణం చదవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ పశ్య అంటే అర్థం ఉంది కదా, మీరు రెండు వైపులా చూసుకోగలగాలి. మీకు ఒక ఉచ్ఛేదమైనటువంటి స్థితి, ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలి అని కోరుకుంటుంది. కానీ శక్తితో పాటు బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు లేకుండా శక్తి కావాలి. అది ఈనాడు మనం చూస్తున్నటువంటి తప్పు. అది జరగకుండా పశ్య రామధను, ఆ ధనుస్సును చూడు, ఆ ధనుస్సు అనేక రకాలైనటువంటి బాధ్యతలతో పాటు అనేక రకాలైనటువంటి దివ్యశక్తుల్ని కూడా మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీ జీవితంలోకి కూడా ఈ గాయత్రి మంత్రమేది అనేక దివ్యశక్తుల్ని తీసుకొస్తుంది అని ఆశిస్తూ చెప్పింది చేయకూడదు కనుక త్రిపదా సాధకుని నేను కాదు కనుక అయిపోయేంత వరకు చెప్తానని చెప్పినా కూడా చెయ్యని ఆపేస్తున్నా. స్వస్తి రేపు 6:30కి.